ஓம் ஸ்ரீ சாயிநாதாய நமஹ. ஸ்ரீ சாய்பாபா சச்சரித்ரము 41వ అధ్యాయం. గత అధ్యాయంలో చెప్పిన ప్రకారము ఈ అధ్యాయంలో చిత్రపటము యొక్క వృత్తాంతాన్ని చెప్పదము. గత అధ్యాయంలోని విషయం జరిగిన 9 సంవత్సరాలకు ఆలీ మొహమ్మద్ హేమాడ్ పంత్ను కలిసి ఈ దిగువ కథని అతనికి చెప్పెను. ఒకనాడు బొంబాయి వీధులలో వెళ్లేటప్పుడు వీధిలో తిరిగి అమ్మేవాని వద్ద అలీ మహమ్మద్ సాయిబాబా పటాన్ని కొనెను. దానికి చట్రం కట్టించి తన బాంద్రా ఇంటిలో గోడకు వేలాడదీశాను. అతడు బాబాను ప్రేమించుటచే ప్రతిరోజు చిత్రపటము దర్శనం చేయుచుండెను. హేమాడ్ పంత్కు ఆ పటము ఇచ్చుటకు 3 నెలల ముందు అతడి కాలు మీద కురుపు లేచి బాధపడుచుండెను. దానికి శస్త్రచికిత్స జరిగింది. అప్పుడతడు బొంబాయిలో ఉన్న తన బావమర్దియగు నూర్ మహమ్మద్ పీర్ బాయ్ ఇంట్లో పడి ఉండెను. బాంద్రాలో తన ఇల్లు 3 మాసముల వరకు మూయబడి ఉండెను. అక్కడ ఎవరూ లేకుండేది. అతడు ప్రసిద్ధి చెందిన అబ్దుల్ రెహమాన్ బాబా, మౌలానా సాహబు, మెహమ్మద్ హుస్సేను, సాయిబాబా, తాజుద్దీన్ బాబా మొదలగు సజీవ యోగుల పటములుండెను. వాటిని కూడా కాలచక్రం విడవలేదు. అతడు వ్యాధితో బాధపడుచు బొంబాయిలో ఉండెను. బాంద్రాలో ఆ పటములేల బాధపడాలి. పటాలకు కూడా చావు పుట్టుకలు ఉన్నట్లుండెను. పటాలన్నీ వాటి వాటి అదృష్టాలను అనుభవించను. కాని సాయిబాబా పటం మాత్రం ఆ కాలచక్రాన్ని తప్పించుకునింది. అదెలా తప్పించుకునగలిగిందో నాకింతవరకు ఎవరూ చెప్పలేరు. దీనిని బట్టి సాయిబాబా సర్వాంతర్యామి అని, సర్వవ్యాపి అని, అనంత శక్తుడని తెలియచున్నది. అలీ మహమ్మద్ అనేక సంవత్సరముల కిందట యోగియగు అబ్దుల్ రెహమాన్ బాబా యొక్క చిన్న పటాన్ని మెహమ్మద్ హుస్సేన్ థారియా వద్ద సంపాదించారు. దానిని తన బావమర్ద్యగు నూర్ మహమ్మద్ పీర్ భాయికి ఇచ్చారు. అది అతని టేబుల్లో 8 సంవత్సరాలు పడి ఉండెను. ఒకనాడు అతడు దానిని చూశారు. అతడు దానిని ఫోటోగ్రాఫర్ దగ్గరికి తీసుకువెళ్లి సజీవ ప్రమాణమంత పెద్దదిగా చేయించి దాని ప్రతులను తన బంధువులకు, స్నేహితులకు పంచిపెట్టారు. అందులో ఒకటి అలీ మహమ్మద్కి ఇచ్చారు. దానిని అతడు తన బాంద్రా ఇంట్లో పెట్టారు. నూర్ మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ గారి శిష్యుడు. గురువు నిండు దర్బారులో ఉండగా అతడు గురువు గారికి ఈ పటాన్ని కానుకగా ఇవ్వడానికి వెళ్ళగా వారు మిక్కిలి కోపగించుకుని కొట్టబోయి నూర్ మహమ్మద్ ని అచ్చటి నుండి తరింగేశారు. అతడు చాలా విచారపడి చికాకు పొందెను. తన ద్రవ్యమంతా నష్టపడుటయే కాక గురువుగారి కోపానికి, అసంతుష్టికి కారణమయ్యాడు కదా అని చింతించెను. విగ్రహారాధన గురువుగారికి ఇష్టం లేకుండెను. ఆ పటమును అపోలో బందర్కు తీసుకుని వెళ్లి ఒక పడవను అద్దెకు కట్టించుకుని సముద్రంలోకి పోయి దానిని అక్కడ నీళ్లలో ముంచివేశాను. తన బంధువుల వద్ద నుంచి, స్నేహితుల వద్ద నుంచి పటాలను తెప్పించి వాటిని కూడా బాంద్రా సముద్రంలో ముంచెను. ఆ సమయమున అలీ మహమ్మద్ తన బావమర్ది ఇంట్లో ఉండెను. యోగుల పటాలను సముద్రంలో పడవేస్తే తన వ్యాధి కుదురునని బావమర్ది చెప్పెను. ఇది విని అలీ మహమ్మద్ తన మేనేజర్ను బాంద్రా ఇంటికి పంపి అక్కడున్న పటాలన్నింటినీ సముద్రంలో వేయించెను. 2 నెలల పిమ్మట అలీ మహమ్మద్ తన ఇంటికి తిరిగి రాగా బాబా పటం ఎప్పటివలె గోడ మీద ఉండటం గమనించి ఆశ్చర్యపడెను. తన మేనేజరు పటాలన్నీ తీసివేసి బాబా పటాన్ని ఎలా మరిచినో అతనికే తెలియకుండెను. వెంటనే దాన్ని తీసి బీరువాల దాచెను. లేకుంటే తన బావగారు దాన్ని చూస్తే దాన్ని కూడా నాశనం చేస్తాడేమోనని భయపడెను. ఇంకా దానిని ఎవరికివ్వాలి, దానిని ఎవరు జాగ్రత్త పరచెదరు, దాన్ని భద్రంగా ఎవరుంచగలరు అనే విషయంలోనూ ఆలోచించుండగా సాయిబాబాయే ఇస్ము ముజావర్ను కలిసి వారి అభిప్రాయం ప్రకారం చేయవలసినన్ని తోచినట్లు చేశాను. అలీ మహమ్మద్ ఇస్ము ముజావర్ను కలుసుకుని జరిగినదంతా చెప్పారు. ఇరువురూ బాగా ఆలోచించి ఆ పటాన్ని హేమాడ్ పంత్కుని ఇవ్వనిశ్చయించారు. అతడు దానిని జాగ్రత్త పరచునని తోచెను. ఇద్దరూ హేమాడ్ పంతకు వద్దకు వెళ్లి సరైన కాలంలో దానిని బహుకరించారు. ఈ కథను బట్టి బాబాకు భూత భవిష్యత్ వర్తమానాలు తెలియనని, చాకచక్యంగా సూత్రాలు లాగి తన భక్తుల కోరికలను ఎలా నెరవేర్చుచుండునో కూడా తెలియచున్నది. ఎవరికైతే ఆధ్యాత్మిక విషయాలలో ఎక్కువ శ్రద్ధో వారిని బాబా ప్రేమించుటే కాక వారి కష్టాలను తొలగించి వారిని ఆనందభరితులుగా చేయుచుండిరని రాబో కథ వలన తెలియను. గుడ్డపీలికలను దొంగలించుట, జ్ఞానేశ్వరి చదువుట. బీవీ దేవు దహనలో మామూలుతగారు. అతడు జ్ఞానేశ్వరిని, ఇతర మత గ్రంథాలను చదవాలనని చాలా కాలం నుండి కోరుచుండెను. భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు రాసిన వ్యాఖ్యయే జ్ఞానేశ్వరి. ప్రతిదినం భగవద్గీతలో ఒక అధ్యాయాన్ని, ఇతర గ్రంథాల నుండి కొన్ని భాగాలను పారాయణ చేయుచుండెను. కాని జ్ఞానేశ్వరిని ప్రారంభించగానే ఏదో అవాంతరములు ఏర్పడుటచే పారాయణ ఆగిపోవచ్చును. 3 నెలలు సెలవు పెట్టి షిరిడీకి వెళ్లి అక్కడి నుండి తన స్వగ్రామగుమగు పౌండకు వెళ్లెను. ఇతర గ్రంథాలన్నీ అతడు చదవగలిగాను, కాని జ్ఞానేశ్వరి ప్రారంభించగానే ఏదో విపరీతమైన చెడ్డ ఆలోచనలు తన మనస్సును ప్రవేశించుటచే చదవలేకుండెను. అతడు ఎంత ప్రయత్నించినను కొన్ని పంక్తులు కూడా చదవలేకపోయాను. కాబట్టి బాబా తనకు ఆ గ్రంథమందు శ్రద్ధ కలుగ చేసినప్పుడే, దానిని చదువు అని వారి నోటి వెంట వచ్చినప్పుడే దానిని ప్రారంభించదనని, అంతవరకు దానిని తెరవను అని నిశ్చయం చేసుకున్నారు. అతడు 1914 ఫిబ్రవరి నెలలో కుటుంబ సహితంగా షిరిడీకి వెళ్లారు. అక్కడ బాపూసాహెబ్ జోగ్ గారు దేవు గారిని ప్రతిరోజు జ్ఞానేశ్వరి చదువుచుంటిరా అని అడిగారు. దేవు తనకట్టి కోరిక కలదని, కాని దానిని చదువుటకు శక్తి చాలకుండెనని, బాబా ఆజ్ఞాపిస్తే దానిని ప్రారంభించదనని చెప్పను. అప్పుడు జోగ్ ఒక పుస్తకాన్ని తీసుకుని బాబాకిస్తే దానిని వారు తాకి పవిత్రం చేసి ఇచ్చదరని, అప్పటి నుండి నిరాటంకంగా చదవవచ్చునని జోగ్ చెప్పను. బాబాకు తన ఉద్దేశం తెలియను కనుక దేవుగారు అలా చేయుటకు అంగీకరించలేదు. బాబా తన కోరికను గ్రహించలేరా, దానిని పారాయణ చేయమని స్పష్టంగా ఆజ్ఞాపించలేరా అన్నారు. దేవు బాబాను దర్శించి 1 రూపాయి దక్షిణ ఇచ్చింది. బాబా 20 రూపాయలు దక్షిణ అడగక దానిని చెల్లించను. ఆనాడు రాత్రి బాలకరాముడును వానిని కలుసుకుని అతడు బాబా యందు భక్తిని, వారి అనుగ్రహాన్ని ఎలా సంపాదించనని ప్రశ్నించను. మరుసటి దినం హారతి తిమ్మట అంతా తెలిపేదనని అతడు బదిలిచ్చాను. ఆ మరుసటి దినం దర్శనం కొరకు దేవు వెళ్ళగా బాబా అతన్ని 20 రూపాయలు దక్షిణ ఇమ్మని, వెంటనే దేవు దానిని చెల్లించను. మసీదు నిండా జనాలు నిండి ఉండటచే దేవు ఒక మూలకు పోయి కూర్చున్నారు. బాబా అతన్ని పిలిచి శాంతంగా తన దగ్గర కూర్చోమన్నారు. దేవు అలాగే చేశారు. మధ్యాహ్న హారతి పిమ్మట భక్తులందరూ వెళ్లిన తర్వాత దేవు బాలకరాముని చూసి అతని పూర్వ వృత్తాంతంతో పాటు బాబా అతనికేమేమి చెప్పను, ధ్యానమును ఎలా నేర్పిరో అని అడగగా బాలకరాముడు వివరాలు చెప్పుటకు సిద్ధపడను. అంతలో బాబా చంద్రు అనే కుష్ఠరోగ భక్తుని పంపి దేవుని తీసుకుని రమ్మను. దేవు బాబా వద్దకు వెళ్లగా ఎవరితో ఏమి మాట్లాడుచుంటివని బాబా అడిగారు. బాలకరామునితో మాట్లాడుతున్నాను, మీ బాబా కీర్తిని వింటున్నాను అని అతడు చెప్పను. తిరిగి బాబా 25 రూపాయలు దక్షిణ అడిగను. వెంటనే దేవు సంతోషంతో దక్షిణ చెల్లించను. అతన్ని బాబా లోపలికి తీసుకుని వెళ్లి స్తంభం వద్ద కూర్చోపెట్టి, నా గుడ్డ పీలికలను నాకు తెలియకుండా ఎందుకు దొంగలించావు అన్నారు. దేవు తనకు ఆ గుడ్డ పీలికల గురించి ఏమీ తెలియదను అని చెప్పారు. బాబా అతన్ని వెతకమనను. అతడు వెతికాడు, కాని అతడు ఏమీ దొరకలేదు. బాబా కోపగించి ఇలా అన్నారు, ఇక్కడ ఇంకెవ్వరూ లేరు, నీ ఒక్కడివే దొంగవు. ముసలితనము చే వెంట్రుకలు పండినప్పటికీ దొంగలించుటకు వచ్చితివా అని కోపగించను. బాబా మత చెడిన వాళ్ళ వల్ల తిట్టి కోపగించి చివాట్లు పెట్టను. దేవు నిశ్శబ్దంగా కూర్చున్నాడు. దేవు తాను శతకా దెబ్బలు కూడా తింటాడేమోనని అనుకున్నారు. 1 గంట తర్వాత బాబా అతన్ని వాడాకు వెళ్లమనను దేవు అచ్చటికేసి జరిగినదంతా జోగుకు బాలకరాములకు తెలియజేసింది. సాయంకాలము అందరినీ రమ్మని బాబా కబురు పంపిను. ముఖ్యంగా దేవుణ్ణి రమ్మన్నారు. నా మాటలు వృద్ధిని బాధించే ఉండవచ్చు, కాని అతడు దొంగలించటి చేతనే నేను అలా పలకవలసి వచ్చింది అని బాబా చెప్పారు. తిరిగి బాబా 12 రూపాయలు దక్షిణ అడిగారు. దేవు దానిని వసూలు చేసి చెల్లించి సాష్టాంగ నమస్కారం చేసింది. బాబా ఇలా అన్నారు, ప్రతిరోజు జ్ఞానేశ్వరుని చదువు, పోయి వాడాల కూర్చో, ప్రతినిత్యము కొంచెమైనను క్రమం తప్పకుండా చదువు, చదివేటప్పుడు దగ్గరున్న వారికి శ్రద్ధాభక్తులతో బోధపరిచి చెప్పుము. నేను నీకు జల్తారు సెల్లా ఇవ్వడానికి ఇచ్చ కూర్చున్నాను, ఇతరుల వద్దకు వెళ్లి దొంగలించడం ఎందుకు, నీకు దొంగతనానికి అలవాటు పడవలనని ఉన్నదా. బాబా మాటలు విని దేవు సంతోషించను. బాబా తనను జ్ఞానేశ్వరుని ప్రారంభించమని ఆజ్ఞాపించనని, తనకు కావలసినదేదో అదే దొరికిందని, అప్పటి నుండి తాను సులభంగా చదవగలనని అనుకున్నారు. తిరిగి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం అని వచ్చింది. తాను శరణు వేడెను కనుక తనను బిడ్డను కాంచి జ్ఞానేశ్వరి చదువుటలో తోడ్పడవలసిందని బాబాను వేడుకొనను. పీలికల దొంగలించుట అనగా ఏంటో దేవుడు అప్పుడు గ్రహించను. బాలకరామును ప్రశ్నించుటయే గుడ్డ పీలికలు దొంగలించుట. బాబాకి అట్టి వైఖరి ఇష్టం లేదు. ఏ ప్రశ్నకైనా సమాధానము ఇవ్వటానికి తామే సిద్ధంగా ఉండేది. ఇతరులను అడుగుట బాబాకు ఇష్టం లేదు. అందుచే అతను బాధించి చికాకు పెట్టను. అదీకాక ఇతరులని అడగకుండా బాబానే సర్వం అడిగి తెలుసుకోవాలను, కాని ఇతరులను ప్రశ్నించుట నిష్ప్రయోజనమని చెప్పాను. దేవు ఆ తిట్లను ఆశీర్వాదంగా భావించి సంతృష్టితో ఇంటికి వెళ్లారు. ఆ సంగతి అంతటితో సమాప్తి కాలేదు. బాబా చదవమని ఆజ్ఞాపించి ఊరుకోలేదు. 1 సంవత్సరం లోపుగా బాబా దేవు వద్దకు వెళ్లి వాని అభివృద్ధి కనుగొనను. 1914 ఏప్రిల్ నెల రెండవ తేదీ గురువారం ఉదయం బాబా స్వప్నంలో సాక్షాత్కరించి పై అంతస్తులో కూర్చుండి జ్ఞానేశ్వరి బోధపడుతోందా లేదా అని అడిగారు. లేదు అని దేవు జవాబిచ్చారు. అప్పుడు బాబా, ఇంకా ఎప్పుడు తెలుసుకుంటావు? దానికి దేవు కళ్ళు తడిపెట్టుకుని, నీ కృపను వర్షింపనిది పారాయణం చికాగా ఉంది, బోధపడుట చాలా కష్టంగా ఉంది, నేను దీనిని నిశ్చయంగా చెప్తున్నాను అన్నారు. అప్పుడు బాబా, చదివేటప్పుడు నీవు తొందరపడుచున్నావు, నా ముందర చదువు, నా సమక్షమును చదివాను. అప్పుడు దేవు, ఏమి చదవాలి అని అడిగారు. బాబా, ఆధ్యాత్మ చదువు అన్నారు. పుస్తకమును తీసుకుని వచ్చుటకు దేవు వెళ్లారు. అంతలో మెలకువ వచ్చి కళ్ళు తెరిచాను. ఈ దృశ్యం చూసిన పిమ్మట దేవుకి ఎంతో ఆనందము సంతోషం కలిగినో చదువరలే గ్రహించురుగాక. శ్రీ సాయినాథాయ నమః. 41వ అధ్యాయం సంపూర్ణం. సత్పురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.